గాయత్రి మంత్రంలో ఉన్న 9 రకాల సిద్ధుల గురించి మనం చదువుకుంటున్నాం. దాంట్లో ఇప్పటికీ 5 అయ్యాయి. అంటే దాంట్లో తత్, సవితుర్, వరేణ్యం, భర్గో, దేవస్య, ఈ 5 చెప్పుకున్నాం. ఈ 5 మొట్టమొదట సగం అనుకుంటే కనుక ఈ మొదటి సగంలో ఏమున్నాయి? సవిత, వరేణ్య, భర్గ, దేవశక్తులు గల పరమాత్మను ధ్యానించే ప్రక్రియ జరిగింది ఇప్పటి వరకు. పరమాత్మకి ఎన్నో శక్తులు ఉన్నాయి, దాంట్లో ఒకటి సవితాశక్తి. ఆ సవితాశక్తికి ఒక తేజస్సు ఉంది, దాని పేరు భర్గ తేజస్సు. దాన్నే బ్రహ్మవర్చస్సు అంటారు. గురువుగారు బ్రహ్మవర్చస్సు సోర్డ్ సంస్థాన్ అని పేరు పెట్టారు. బ్రహ్మవర్చస్సు అంటేనే పరమాత్మ యొక్క తేజస్సు అని గుర్తు. సవిత, ఇప్పుడు దీపం వెలిగించామనుకోండి, కొన్ని కొన్ని రంగు దీపాలు ఉంటాయి, ఎర్ర రంగు రావచ్చు, దాంట్లోంచి పసుపు రంగు రావచ్చు, ఆకుపచ్చ రంగు రావచ్చు, లేదంటే వయలెట్ రంగు రావచ్చు, ఇలాగా. అలాగే సవిత అనే దేవశక్తి ఏదైతే ఉందో, పరమాత్మ శక్తి, దాంట్లోంచి వచ్చే తేజస్సుకి భర్గ అని పేరు. ఆ భర్గశక్తి ఏం చేస్తుంది? మనలో పాపాలన్నీ పోగొడుతుంది, దుష్కర్మలన్నింటినీ పోగొడుతుంది, అమృతాన్ని పంచుతుంది, మనకు దేవ లక్షణాలు ఇస్తుంది. కాబట్టి దాన్ని మనం ఆవాహన చేస్తాం. అది శ్రేష్టమైనది, వరేణ్యమైనది ఏదైతే ఉందో దాన్ని, వరేణ్యమైన దాన్ని మనం, ఆ దేవశక్తులు గల పరమాత్మను మనలో ధారణ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ధీమహి అంటే ధ్యానము, ధారణం. ఇంతవరకు ఆ శక్తి గురించి చెప్పాము, ఆ శక్తి కొన తేజస్సు గురించి మాట్లాడుతున్నాము. అది ఏం చేస్తుందంటే దేవ అంటే అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, అన్నిటినీ తానే ప్రకాశింపచేస్తుంది, దాన్ని ఎవరు ప్రకాశింపచేయలేరు. గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ్మ, ఎక్కడికైతే వెళ్ళిపోతాం ఇంకా దాన్ని పరమం, దాన్ని మించిన ఇంకో పదం లేదు అని చెప్తాడు భగవద్గీత. ఆ పదం గురించి చెప్తున్నాడు ఇక్కడ. అది భర్గ అనే శబ్దం, తర్వాత దేవ అనే శబ్దం. అవి అయిన తర్వాత మనం ఈ దేవస్య అనే పదానికి ఇంకా కొంచెం చెప్పుకుంటే, మనం గురువుగారు భూమిపై స్వర్గావతరణ అనే మహత్తర సంకల్పానికి గాయత్రి మంత్రమే ఎందుకు తీసుకున్నారు అనేది కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. గాయత్రి మంత్రం తప్ప మిగతా ఏం లేవా ఇలాంటివి రావడానికి అని ఎవరన్నా అడిగితే క్లియర్ గా చెప్పడానికి మనకు గురువు గారు గాయత్రి గీత కూడా ఇచ్చారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఏవస్య అనే పదం ఏం చెప్తుందంటే, మామూలుగా మనుష్యులందరూ కూడా మర్త్యము, మర్త్యము అంటే మరణించేది అనమాట, మర్త్యలోకంలో ఉంటారు. అలాంటి మరణించే ధర్మం గల మనుష్యుడు అందరూ కూడా అమరత్వాన్ని అంటే దేవత్వాన్ని పొందగలడు, అది దేవస్య అనే పదం, అది గాయత్రిలో ఉంది. దేవతలతో సమానంగా మనం కూడా విశుద్ధమైన దృష్టి కలిగి ఉండాలి. దేవతలకి వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అనే ఉండదు. వాళ్ళకి ఇచ్చిన భగవంతుడు వాళ్ళకి ఏ డ్యూటీ అసైన్ చేస్తాడో ఆపనే చేస్తాడు. అలాగే మనం కూడా ఈ దేవతలందరూ మనకు చాలా చోట్ల వస్తుంది, మనకు ఎక్కడెక్కడ ఎవరెవరు దేవతలు ఉన్నారు మాస్టర్ బోల్సాలు చెప్తారు. అలాగే మనకు స్వస్తివాచనంలో వస్తుంది, అగ్నిర్దేవత వాతో దేవత, అగ్నిదేవుడు వాయుదేవుడు, సూర్యో దేవత, చంద్రమా దేవత, పశవో దేవత, రుద్రో దేవత, ఇలాగ వనస్పతయో దేవత, ఇలా మొత్తం అందరూ దేవతలే. దేవతలంటే వాళ్ళ వల్ల మనకు ఆనందం కలుగుతుంది, గాలి వల్ల ఆనందం కలుగుతుంది మనకు, సూర్యుడు కనిపిస్తే ఆనందం కలుగుతుంది, అలాగే చంద్రుడు వెన్నెలు కురిపిస్తుంటే ఆనందం కలుగుతుంది. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మందు వేసుకుంటాం, అవన్నీ కూడా భూమి నుంచి వచ్చిన ఔషధులు లేకపోతే ఖనిజాలు వాటి ద్వారానే తయారవుతాయి. వాటి వల్ల మనకు అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చి ఆనందం కలుగుతుంది. సో ఇవన్నీ దేనికి ఉన్నాయని గట్టిగా కనుక మనమైన నార్మల్ బుద్ధితో ఆలోచించిన ఆనందం ఇవ్వటానికి ఉంది. మనకి ఇష్టమైన వస్తువు తిన్నాం, తింటున్నంతసేపు మనం తృప్తి చెందుతాం, ఆనందంగా ఉంటాం. ఆ ఆనందం అనేది ఆనందో బ్రహ్మ. కాబట్టి మనం ఎప్పుడు కూడా బ్రహ్మత్వాన్ని, బ్రహ్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోం కానీ బ్రహ్మతత్వాన్ని అనుభవిస్తూ ఉంటాం, ఆనందాన్ని అనుభవిస్తాం కానీ అనుభవిస్తున్నంతసేపు దృష్టి ఎక్కడ ఉంటుంది. అందుకే తింటున్నప్పుడు మాట్లాడద్దు అంటారు, తింటున్నప్పుడు ఆ సినిమా కబుర్లు, ఆ సీరియల్ కబుర్లు, ఆఫీసులో కబుర్లు, లేకపోతే పక్క వాళ్ళు ఏమన్నారు ఇవి మాట్లాడుకుంటూ ఉంటే ఆ నాలుక మీద ఆ పదార్థం పడినప్పుడు రుచి ఉత్పన్నం అవుతుంది. అంతకు ముందు వరకు ఆ రుచి ఉండదు. స్వీట్ తీయగా ఉంటుందని మనకు తెలుసు, నోట్లో పెట్టుకుంటే కదా మనకు ఆ అనుభవం వచ్చేది. ఆ అనుభవం వస్తున్నప్పుడు మనం వేరే మాటల్లో పడ్డం అంటే ఆ రుచిని మనం ఆస్వాదించలేము. ఆ రుచి ఆస్వాదిస్తూ మనం ఆహారం తీసుకుంటూ ఉంటే మనం అంతసేపు బ్రహ్మంతో ఉన్నట్టే, మనం అంత చిన్న విషయంలోనే బ్రహ్మాన్ని మనం ఆస్వాదించగలం, అంటే ఆనందం అనుభవించగలం. ఆనందో బ్రహ్మ, అది దేవతలు ఎప్పుడైతే మనం ఆనందాన్ని మనకి ఇస్తారో వాళ్ళు దేవతలు అంటాం. కాబట్టి ప్రతి సృష్టిలో కనిపించేది ప్రతిదీ మానవుడికి ఆనందాన్ని ఇస్తుంది. ఏం చేయకపోయినా ఊరికి ఎలాగ సైట్ సీయింగ్ అని వెళ్తుంటారు, అది చూడంగానే మనకి ఆనందం కలుగుతుంది. చూసారా, ఊరికే జస్ట్ బై సీయింగ్. అలాగ ప్రాణులకు సేవ చేయటం వల్ల, పరమార్థ కర్మ చేయటం వల్ల, బలహీనులకు సాయం చేయటం వల్ల మనుష్యుని లోపల వెలుపల దేవలోకం సృష్టించబడుతుంది. దేవలోకం అంటే స్వర్గం. కాబట్టి స్వర్గం సృష్టించబడాలంటే పరమపూజ్య గురుదేవులు ఇచ్చిన సూత్రం ఏంటి, ప్రాణులకు సేవ చేయటం వల్ల. ప్రాణులు అన్నారు తప్ప మానవులకు అనలేదు. ప్రాణులంటే మనకంట మనం మాట్లాడగలం, ప్రాణులు పాపం వాటి భాషలో మాట్లాడతాయి మనకు తెలియదు. చీమల నుంచి పిపీలిక అది బ్రహ్మ పర్యంతం అంటారు. పిపీలిక అంటే చీమ, చీమ ఇంకా రకరకాల కీటకాలు, అలాగే జంతువులు, అలాగే చెట్లు, వీళ్ళందరికీ మనం సేవ చేయాలి. ఇది మన బాధ్యత, మానవుడిగా బాధ్యత ఏంటంటే మనకంత పరిణామ క్రమంలో ఇంకా కిరందం ఉన్న వాటికి సేవ చేయాలి. నెక్స్ట్ పరమార్థ కర్మ చేయడం. పరమార్థ కర్మ అంటే ఏంటి, అదేదో గొప్ప విషయం అనుకోకర్లేదు. పరమార్థం కర్మ అంటే ఏ కార్యక్రమాలు చేయడం వల్ల భగవంతుడు ఆనందిస్తాడు, భగవంతుడు విడిగా వచ్చి నాకు ఈ పని చేసి పెట్టాడు, మనకు ఎదురుగుండా ఎవరన్నా బాధపడుతున్నారు వాళ్ళకి ఆ బాధ తీరిస్తే చాలు భగవంతుడు తృప్తి చెందుతాడు. భగవంతుడు ఈ సృష్టి రూపంలో ఉన్నాడని ముందర మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఎక్కడో గుళ్ళో ఉన్నాడు కాబట్టి మేము గుళ్ళో పూజ చేస్తాం, ఇంకెవరికి ఏమి సహాయం చేయమనకూడదు. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఈ పూజలు లేకపోతే ధ్యానాలు ఇవన్నీ ఎందుకు అని ప్రశ్న కొందరు వెయ్యొచ్చు, వేయకపోవచ్చు. వేస్తే దానికి ఆన్సర్ ఏంటంటే మనం ఏ పని చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దాంట్లో మన పాత్ర ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ధ్యానం. అంతేగాని ఊరికే కళ్ళు మూసుకొని గంటల 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 గంటలు చేయటం కాదు. ఎలాంటి వాళ్ళైనా సరే సాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు ఇవ్వబడతాయి, ఆ కార్యక్రమాలు వాళ్ళు చేయాలి. అందుకని గురువుని మనం ధ్యానిస్తూ ఉంటే మనం ఏం పనులు చేయాలో ఆయన చెప్తారు, అవి చేసుకుంటూ వెళ్తాం. ప్రతిసారి ఏమి చెప్పారు, ఒక చెప్పారనుకోండి అది అంతా పూర్తిగా సక్సెస్ఫుల్గా చేస్తేనే రెండోది చెప్తారు. మరి పరమ పూజ గురుదేవులకి వాళ్ళ గురువు గారు కనిపించి 24 సంవత్సరాలు 24 లక్షలు సంవత్సరం అలా 24 ఏళ్ళు చెయ్యాలి, అఖండ దీపం పెట్టాలి, గో సంస్కారానికి ఆహారం తీసుకోవాలి అన్నప్పుడు మధ్యలో ఇంకో 3 సార్లు హిమాలయాలు వెళ్ళుంటారు. పూర్తి అయిపోయిన తర్వాత చివరిసారి 4వ సారి హిమాలయ యాత్ర వెళ్ళారు. ఇన్నిసార్లు ఆయన సూచనలు వస్తూ ఉన్నాయి, చేస్తూ ఉంటే పనులు సక్సెస్ఫుల్గా గురువు ఎలా చెప్పాడో అలా మనం చేసుకుంటుంటే తర్వాత ఏం చేయాలో మనకు మార్గం దొరుకుతుంది. అసలు చెప్పిందే చేయకపోతే ఇంకా ఏమైనా చెప్తారా బాగుంటాయి, మేము ఇంకో కొంచెం చేద్దాం అనుకుంటున్నాం, ఈ మెడిటేషన్ కాక అది చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం, ఇలా శాఖా చంక్రమణం అంటారు, అంటే ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ నుంచి అలా కాకుండా రెగ్యులర్గా ఒకటి చేస్తూ ఉంటే కార్యక్రమం ధ్యానం ఎన్నన్నా చేయొచ్చు, ధ్యానంలో మార్పులు చేసుకోవచ్చు. ఇచ్చిన పని మట్టుకు చేస్తూ ఉంటే దానివల్ల ఈ సృష్టికి ఉపయోగం పడుతూ ఉన్నాం అంటే దాన్ని పరమార్థ కర్మ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తాతగారు అని చెప్తాం ఇప్పుడు, ఆయన కొత్త రామకోటయ్య గారు, ఆయనకి వాళ్ళ గురువుగారు చెప్పారు నువ్వు పరార్థాన్ని చూసుకో, అంటే ఏంటి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది కనుక్కుంటూ ఉండు, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ప్రయత్నం చేయి, అది వాళ్ళకి వాళ్ళ గురువుగారు ఇచ్చిన మార్గం. కాబట్టి ఆయన అలాగే చేసి ఆయన మహాత్ముడయ్యారు తాతగారు. అలాగే మనకు గురువు పని ఇచ్చారనుకోండి, దీనికంటే అది బాగుంది అని అలాగా ఇటు ఇటు అటు బాగకూడదు, ఏ పని ఇస్తే అదే చేయాలి, ఇంకో పనులు కూడా చేస్తే చేయొచ్చు, ఇది మటుకు మానేయకూడదు. అలాగే బలహీనులకు సాయం చేయాలి, దీనివల్ల మనం భూమి మీద స్వర్గావతరణ అనే కార్యక్రమం చేస్తాం. సో భూమిపై స్వర్గావతరణ అనే దానికి క్లియర్ కట్గా మనకు గాయత్రి గీతలో చాలా సులభంగా అర్థమయ్యే పద్ధతిలో ఇచ్చారు. అలాంటి దేవ లక్షణాలు మనలోకి రావాలంటే మనం ఆ సవిత యొక్క శ్రేష్ఠుడైన ఆ భర్గ తేజస్సుని మనలో ఏం చేయాలి, ధారణ చేసుకోవాలి. ఈ ధారణ చేసుకోవాలనే దాని గురించే మనం ఇప్పుడు ధీమహి అనే శబ్దం ద్వారా తెలుసుకుంటున్నాం. ధ్యానం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏ వస్తువుని ధ్యానం చేస్తూ ఉంటే దాని మీద మన మనస్సు అలా ఉంచుతుంది, ఎంతసేపు అయినా ఉంచుకోవడాన్ని ధ్యానం అంటాం. ఒక వస్తువు మనకు కావాలి, ఆ వస్తువు వచ్చేంత వరకు మనం ఏం చేస్తాం, అది కావాలి ఇది కావాలి, దాన్ని ఎలా చేస్తే మనకు వస్తుంది, ఇలాగా తర్జన పర్జన కొడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, దానికి ఏం పనులు చేయాలి అవన్నీ చేస్తాం, అదంతా ధ్యానం కిందకే వస్తుంది. చివరికి మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి ఎన్నింటికి వేస్తే తయారవుతాం, ఇదంతా కూడా ధ్యానం కిందకే వస్తుంది. విడిగా కూర్చుని ధ్యానం చేయడమే ధ్యానం కాదు, ఒక పని అయ్యేంత వరకు దాని గురించి ఆలోచించడానికి ధ్యానం అంటాం. చిన్నపిల్లల్ని స్కూల్కి పంపాలి, అలాంటి టైంకి లేపాలి, వాళ్ళు తయారు చేయాలి, డ్రెస్ చేయాలి, షూ వేయాలి, స్కూల్ బస్ ఎక్కించాలి, అంతవరకు ఇంకో పని ఉండదు. మిగతా పనులు చేస్తున్నా వీడిని పంపించడం అనే కార్యక్రమం మీదే ధ్యానం అంతా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా టిఫిన్ బాక్స్లు ఏవి చెప్పాలంటే ఇదంతా కూడా ధ్యానం దానికిందే. సో మనం మనస్సును దేని మీద నిలపడానికి ట్రై చేస్తాము దాన్ని ధ్యానం అంటాం. మన మనస్సు మనకు బాగా ఇష్టమైన దాని మీద నిలిపితేనే నిలుస్తుంది తప్ప మనకు నచ్చని దాని మీద మనస్సు నిలిపే ఉంటుంది, మనస్సు నిలవదు. సో మనస్సు నిలవట్లేదు నాకు ధ్యానం చేస్తుంటే అర్థం ఏంటి, నచ్చని పని ఒకటి చేస్తున్నావు అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏది నచ్చుతుంది, భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు నీ మనస్సుకి నచ్చింది నువ్వు ధ్యానం చేయి. నా మనస్సు నచ్చింది కానీ ఒక రాక్షసుని ధ్యానం చేయకూడదు, మనం కూడా రాక్షసులు అయిపోతాం. మనస్సు మన మనస్సుకి నచ్చినా నచ్చకపోయినా సద్గుణాలను ధ్యానం చేయాలి. సద్గుణాలను ధ్యానం చేయాలంటే అది కంటికి కనపడవు గుణాలు, కాబట్టి కంటికి కనపడని గుణాల గురించి ధ్యానం చేయాలంటే ఏం చేయాలి, ఆ గుణాలు ఉన్నవాడు ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళని ధ్యానం చేయాలి. ఇదే ప్రశ్న వాల్మీకి నారదుని అడిగాడు, నాకు ఇలాంటి లక్షణాలున్న ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నాడా అని చెప్పి ఆయన ఒక లిస్టు చదువుతాడు. క్రోధం ఉండకూడదు, అంటే కోపం ఉండకూడదు, కోపాన్ని జయించిన వాడు, మనస్సుని సంపూర్ణంగా తన అధీనంలో ఉంచుకున్నవాడు, కృతజ్ఞుడు, సత్యవ్రతుడు, ధర్మాన్ని పాటించేవాడు, పూర్వభాషి అంటే అవతల వాళ్ళకంటే ముందర ఈయనే పలకరిస్తారు అన్నమాట, తర్వాత మితభాషి కొంచెమే మాట్లాడతారు. మన ఇంటికి ఎవరన్నా వస్తే ముందర మనం పలకరించాలి, లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా కనిపించారు అనుకోండి మనకు తెలిసిన వాళ్ళు, ముందర మనమే పలకరించాలి తప్ప వాడు పలకరిస్తే చూద్దాంలే అని మనం భీష్మించి కూర్చోకూడదు. అలాగ చెయ్యడు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఇన్ని లక్షణాలు చదువుతాడు వాల్మీకి. చదివితే ఆ ఉన్నాడు ఉన్నాడు అని చెప్పి రాముల వారి గురించి చెప్తాడు, ఆ కథ అంతా చెప్తాడు. అంటే ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అబ్స్ట్రాక్ట్గా అలా ఉంటాయి తప్ప, అవి ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళని ధ్యానం చేస్తే ఆ లక్షణాలు మనకు కూడా వస్తాయి. ఇప్పుడు శాంతం కావాలనుకోండి, శాంతం కావాలంటే హిరణ్యకశిపుణ్ణి తొడల మీద పడుకోబెట్టుకుని గోడతో చీల్చేస్తున్న ఉగ్ర నరసింహుణ్ణి మనం ధ్యానం చేసాం అనుకుందాం, కాసేపు శాంతం కావాలి నాకు. శాంతం కాదు, ఆయనలాగా మనం తయారవుతాం. ఏ బుద్ధుడో ధ్యానం చేయాలి, ఏ కృష్ణుడో ధ్యానం చేయాలి. ఎవరైతే శాంతమూర్తి అని పేరు పొందారో వాళ్ళని ధ్యానం చేయాలి. గాంధీ గారు ఎవరిని ధ్యానం చేశారు? ఖచ్చితంగా సత్యహరిశ్చంద్రుడిని చేశారు. కాబట్టి ఆయన సత్యం సత్యం అనుకుంటూ దాన్ని బాగా అహింస సత్యం ఇవన్నీ పాటించారు. ఇలాగా మన మనస్సు గుణాలని ఆశ్రయించాలంటే ఆ గుణాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళని పట్టుకోవాలి. అందుకని గురువు గారు ఏం చెప్తారు, ఇప్పుడు గాయత్రి చేయండి అంటే సవిత ధ్యానం చేయండి అంటే, సవిత అనే సాక్షాత్తు గురువు గారే. కాబట్టి గురువు గారిని ధ్యానం చేయాలనుకోండి, సవితని ధ్యానం చేయాలంటే గురువు గారిని ధ్యానం చేస్తే చాలు. గురువు గారిని ధ్యానం చేస్తే సవితని, సవితని ధ్యానం చేస్తే గురువు గారిని, ఇలాగా ఒకరిని చేస్తే ఇంకొకరిని చేసినట్టే. అలా మనం తెలుసుకుని ఈ ధ్యానం చెయ్యాలి. ఈ ధ్యానం చేస్తే ఏమవుతుంది, ధ్యానం అనేది ఏమిటి అసలు? అంటే మనకు మంచి ద్రాక్ష పళ్ళు తినాలనుకోండి, ద్రాక్ష తోట వేసుకుంటాం, అలాగే కొబ్బరి బొండాలు కావాలి, కొబ్బరి బొండీ మొలకొచ్చేట్టు చేసి భూమిలో నాటుతాం. అలాగా మనకి ఏం కావాలో దాన్ని నాటుకుంటాం, విత్తనం. ఆ విత్తనంలోంచి మిగతా మనకు కావాల్సిన బోల్డ్ విత్తనాలు వస్తాయి, ఒక్క విత్తనం వేస్తాయి. అలాగా ధ్యానం ఏంటంటే విత్తనం లాంటిది. విత్తనం అని ఎందుకు చెప్తున్నారు ధ్యానం అని అంటే దాంట్లో అన్నీ ఉంటాయి. విత్తనంలో ఎప్పుడైతే అది మొలకెచ్చిందో విత్తనం, దాంట్లోంచి కిందకేమో వేళ్ళు వస్తాయి, పైకి కాండం వస్తుంది, ఆ కాండం నుంచి ఆకులు వస్తాయి, అలా కొమ్మలు రెమ్మలు, ఆ తర్వాత మొగ్గలు పూలు పళ్ళు, కిందకేమో వేళ్ళు విస్తరిస్తుంటాయి, పైకేమో చెట్టు విస్తుంటుంది. ఇదంతా ఎక్కడుంది అంటే విత్తనంలోనే ఉంటుంది, విత్తనంలోనే మొత్తం అంతా ఉంటుంది. కాబట్టి ధ్యానంలోనే మొత్తం అంతా ఉంటుంది. మనం ధ్యానం ఎంత బాగా చేయాలంటే మొత్తం విత్తనంలోనే మర్రి చెట్టు ఉన్నట్టుగా, మర్రి చెట్టు అంతా విత్తనంలో ఉందనుకోండి, విత్తనాన్ని కోసి చూస్తే మర్రి చెట్టు కనిపిస్తుందా? కానీ మర్రి చెట్టు అంతా విత్తనంలోనే ఉంటుంది. మరి గింజ ఎంత ఉంటుందంటే ఆవ గింజ ఎంత ఉంటుందో దానికంటే కూడా చిన్నగా ఉంటుంది. అలాగే రావి చెట్టు పెద్దది ఉంటుంది, విత్తనం గుల్లిది ఉంటుంది, చాలా చిన్నది ఉంటుంది. మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి, తేజశ్రీ కాటూరి అని. తేజశ్రీలో ఆ పైన చుక్కలు, మూడు చుక్కలు ఉన్నాయి, జే పైన ఒకటి, ఐ రెండు, ఐదు పైన చుక్క. అది ఎంత ఉందో దానికంటే కొంచెం పెద్దగా ఉంటుంది రావి విత్తనం. కానీ చెట్టు ఎంత వస్తుంది? చాలా పెద్దది వస్తుంది. మరి అలాంటి చెట్టు మొత్తం విత్తనంలో ఉన్నట్టే మనం ధ్యానం చేస్తుంటే, ఈ ధ్యాన ఏ వస్తువు మీద, ఏ విషయం మీద మనం ధ్యానం చేస్తున్నామో అదంతా కూడా విత్తనంలో చెట్టు ఉన్నట్టుగా ఆ ధ్యానం అనేది విత్తనంగా పనిచేస్తుంది, పనిచేసి మనకు వ్యర్థ వృక్షంగా కనిపిస్తుంది. విత్తనం లేకపోతే వృక్షం లేదు, వృక్షము ఫలము రెండు ఉండవు. కాబట్టి మనకు ఫలం ఒకటి రావాలంటే, భూమిపై స్వర్గావతరణ అనేది జరగాలంటే, భూమి మీద ఉన్న మానవులందరిలో దైవత్వం రావాలి, దేవత్వం వాళ్ళలో ఉదయించాలి అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అసలు చాలా చోట్ల మనకు పరిణామక్రమం గురించి చెప్తూ, పరిణామక్రమం గురించి తెలుసుకునే ముందు ఇంకొన్ని తెలుసుకోవాలి. అదేంటంటే భగవంతుని సృష్టి చేసినప్పుడు పురుష సూక్తంలో ఉంటుంది, ఇది పురుష సూక్తంలో ఉన్నప్పుడు తన్ను తానే యజ్ఞ పశువుగా సమర్పించుకుంటే ఆయనలోంచి వచ్చిన దేవతలు ఆ యజ్ఞ పశువుని బలిచ్చి ఈ సృష్టి అంతా చేశారని ఉంటుంది. ఇది బలి ఇవ్వటం అంటే తలకాయ తీసేయడం లేదు, అలా కాదు. బలి ఇవ్వటం అంటే ఇప్పుడు బలి అన్నా అనుకోండి, సమర్పించుకోవటం అంతే. బలి చేసేటంటే అర్థం కంపేర్ చేయడం కాదు, తను తాను సమర్పించుకున్నాడు. ఈ సృష్టి అనేది చేయటానికి తనలోంచి దేవతలను సృష్టించి మిగతా సృష్టి అంతా చెయ్యండి అని అన్నాడు. అన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు, భగవంతుడి దగ్గర నుంచే ఆ డివైన్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతితోటే ఈ సృష్టి మొత్తం చేశారు. అలా చేసి ఈ మానవ శరీరాన్ని నిర్మించారు. ఎవరు నిర్మించారు? దేవతలు నిర్మించారు. కాబట్టి మనకు మన శరీరాన్ని ఎవరు నిర్మిస్తారు? ఎప్పుడు కూడా దేవతలే నిర్మిస్తారు. మనం సీక్రెట్ డాక్టర్ని చదువుకుంటే దాంట్లో ఎంబ్రియాలజీ ఉంటుంది. ఎంబ్రియాలజీ అంటే మానవ పిండ శాస్త్రం. మానవ శరీర చిన్న పిండంగా ఉంటుంది, అది భూమి మీద పడే వరకు జరిగిన వాటికి సంబంధించినంత కూడా ఎంబ్రియాలజీ. ఆ ఎంబ్రియాలజీ చూస్తే గనక ఈ భూమి మీద మానవ దేహాన్ని దేవతలు తయారు చేశారు. రకరకాల శరీరాలు తయారు చేస్తే దాంట్లోకి పరమాత్మ యొక్క ఆ తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు యొక్క అంశ దూరటానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే వాళ్ళు తయారు చేసి చివరికి మానవ శరీరాన్ని తయారు చేశారు. అప్పుడు వాళ్ళకి నచ్చి దీంట్లోకి ప్రవేశించాడు జీవుడు. ఒక పెద్ద వెలుగు ఉందనుకోండి, ఆ వెలుగు ఇప్పుడు మనం ఇంట్లో బల్బు పెట్టుకుంటాం, స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది. అలాగా స్విచ్ వేస్తే లైట్ వెలగడం ఇవంతా మనకు తెలుసు. అలా కాకుండా ఒక బల్బు లాగా కాకుండా వెలుగు ఉందనుకుందాం. ఒక వత్తి వెలుగుతూ ఉంటుంది, వత్తి కాకుండా వెలుగు ఉందనుకుందాం. కాసేపు వత్తి లేకుండా వెలుగు ఎలా ఉంటుంది? నక్షత్రం లేకుండా ఆకాశంలో వెలుగు ఎలా కనిపిస్తుంది? చంద్రుడు లేకుండా వెలుగు ఎలా కనిపిస్తుంది? సూర్యుడు లేకుండా ఎలా కనిపిస్తుంది అంటే కనిపించదు. కానీ ఆ సూర్యుడు అనే గోళం ద్వారా వెలుగు వస్తుంది బయటికి, అలాగే చంద్రుడు అనే గోళం ద్వారా వెలుగు వస్తుంది. అలాగే వత్తి వేసి నెయ్యి వేసి ఆవుని కానీ నూనె కానీ వేసి వెలిగిస్తే దీపం వెలుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక వెలుగును ఊహించుకోగలిగితే ఆ వెలుగు లాంటి వాడు నామరూపాలు లేనివాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ యొక్క ఆ తేజస్సు మనం ఎలా అయితే రకరకాల డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటామో అలాగా ఒక డ్రెస్ వేసుకుంటాడు. దాన్ని ఒక జీవాణువు అంటాం. ఆ జీవాణువు ఏం చేస్తుందంటే ఒక డ్రెస్ వేసుకుంటుంది. దాని పేరు మినరల్. మినరల్ అంటే ఖనిజము. ఇంకొక డ్రెస్ వేసుకుంటుంది, దాన్ని వృక్షము. ఇంకొక డ్రెస్ వేసుకుంటుంది, దాన్ని జంతువు. ఇంకొక డ్రెస్ వేసుకుంటుంది, దాన్ని మానవ అంటారు. ఇంకొక డ్రెస్ వేసుకుంటుంది, దేవ. ఇలాగా పరిణామ క్రమంలో మనుషులందరూ కూడా దేవత్వాన్ని సంపాదించాలి. అది రూలు. భూమిపై స్వర్గావతరణ అనేది గురువు గారు ఇచ్చిన ఒక సంకల్పం. ఆ సంకల్పం ఎందుకు ఇచ్చారు అంటే భూమి మీద ఉన్న మానవులందరిలోనూ కూడా దేవత్వం అనేది ఉదయించి తీరాలి. ఎలాగైతే ఎప్పుడో పూర్వకాలం అంటే థర్డ్ రూట్ రేస్ అనుకుంటాం. ఈ సీక్రెట్ డాక్టర్ని చాలా మందికి బాగానే వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే కిషోర్ బ్రహ్మాండంగా చెప్పుకుంటాడు. ఫస్ట్ రూట్ రేసు, సెకండ్ రూట్ రేసు, థర్డ్ రూట్ రేసులు అయిపోయి మనం ఫోర్త్ రూట్ రేస్లో ఉన్నాం. ఈ ఫోర్త్ రూట్ రేసులో ఉన్నప్పుడే మనం ఇలాగ భౌతిక శరీరాలు ఉన్నాయి, శరీరాల్లో మళ్ళీ ఆడ మగ అనే తేడాలు ఉన్నాయి. అంతకుముందు ఇలా భౌతిక శరీరం కాకుండా ఒక పంచదారతో చిలక చేసామనుకోండి, పంచదార చిలక అంటాం. అలాగే ఐస్ తో బొమ్మ చేసామనుకోండి, ఐస్ బొమ్మ అంటాం. మైనంతో బొమ్మ చేస్తే మైనం బొమ్మ అంటాం. అలాగా ఫిజికల్ గా ఉన్నాం అవన్నీ. అలా కాకుండా ఒక ఆవిరితో ఒక బొమ్మ తయారు చేసాం అనుకుందాం. ఆవిరితో బొమ్మ ఎలా చేయగలం? ఆవిరికి ఆకారం వచ్చింది అనుకుందాం. అలాంటి ఆవిరికి ఆకారం ఉన్నట్టు ఉండే శరీరాలు ఉండేవి అప్పుడు. అప్పుడు ఇంకా ఈ బైసెక్షువల్ వాళ్ళు తప్ప ఇలా మాడ మగ ఇలా భేదం లేదు. ఎండ్రోగ్రైన్ ఒకే శరీరంలో రెండు ఉంటాయి. ఇప్పటికి కొన్ని కొన్ని పూల చెట్లు ఉంటాయి, దాంట్లో ఆడ మగ రెండు కలిసి ఒకే చెట్టు కొట్టాయి. కొన్ని మగ చెట్లు ఉంటాయి, కొన్ని ఆడ చెట్లు ఉంటాయి. అలాగే మనుషుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు అలా విడిపోయి ఉన్నాయి. అంతకుముందు అలాంటివి లేవు. అలా ఉన్న స్థితి నుంచి ఇప్పుడు ఈ భౌతిక దేహం మనం వచ్చినప్పుడు ఏమైందంటే అప్పుడు మనస్సు లేదు. తర్వాత ఇవల్యూషన్లో మెల్లిగా 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 మనస్సు వచ్చింది. మనస్సు వచ్చిన తర్వాత ఇంకా పైకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇవల్యూషన్లోనే మనం మనస్సును కూడా దాటి పైకి వెళ్ళాలి. అప్పుడేమవుతుంది, అక్కడ బుద్ధి తలం ఉంటుంది. బుద్ధి అనే తలంలో గురువులందరూ ఉంటారు. ఈ బుద్ధి అనే తలం దాటిన తర్వాత నిర్వాణ అనే ఇంకో తలం ఉంది. ఆ నిర్వాణ అనే ప్లేన్లో దేవతలు ఉంటారు. మనం దేవతలతో కలిసి పనిచేయాలంటే ఆ దగ్గరికి వెళ్ళాలంటే మనం సాధనలో ఎక్కడికి వెళ్ళాలి? మనస్సు దాటి, బుద్ధి దాటి నిర్వాణ అనే ప్లేన్లోకి వెళ్ళాలి. అంటే ఎన్నో ప్లేన్? అది ఐదో ప్లేన్. దాని తర్వాత పరానిర్వాణ, ఆ తర్వాత మహాపరానిర్వాణ. మహాపరానిర్వాణ అంటే భగవంతుడే, ఇంకా అంతకంటే తక్కువ ఏం లేదు అక్కడ. ఈ స్టేజెస్ అన్ని మనం సాధన చేసుకుని ముందరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది మనకు. ఎంతవరకు వెళ్ళొచ్చు? మహాపరానిర్వాణ వరకు వెళ్ళొచ్చు. అంటే భగవంతుడితో తాదాత్మ్యం చెందే అవకాశం మానవ శరీరానికి ఉంది. దేవతలకి అలాంటి ఛాన్స్ లేదు, దేవతలకి ఆ ఛాన్స్ లేదు. అందుకని ఏం చేస్తారు, దేవతలు కూడా మానవ శరీరాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ శరీరం గొప్పతనం ఏంటి, మరి వాళ్ళకి అది లేనిది, మనకు ఉన్నది ఏంటి? దేవతాశక్తులు చాలా శక్తివంతమైన మనం మనుషులు కట్ట, కానీ మనిషికి ఉన్న సౌలభ్యం ఏంటంటే ఈ ధ్యానం ద్వారా తాను ఎవరో తెలుసుకుని, తాను పరమాత్మ యొక్క అంశాన్ని కూడా తెలుసుకుని, పరమాత్మతో ఒక్కటయ్యే భాగ్యం కూడా మనిషికి ఉన్నది. మనిషికి అంటే ఇక్కడ అర్థం మానవ శరీరంలో ఉన్న జీవుడికి ఉంది. అదే మానవ శరీరం కాకుండా దేవతలకి శరీరం ఉంటుంది, దేవతలకు కూడా. అలాంటి దాంట్లో వెళ్తే అక్కడ ఆ శరీరము దీనికి సహకరిస్తుంది, అది ఒకటి. ఇక్కడే ఆ ఛాన్స్ ఉంది. మళ్ళీ జంతువుల శరీరంలోకి వెళ్తే కూడా ఆ జంతువుల శరీరం ఈ పరమాత్మ ఆత్మల సంధానానికి సహకరిస్తుంది. ఇదంతా కూడా దేనివల్ల వస్తుంది అంటే పరిణామక్రమం మనకు మూడు పాయింట్లు చెప్తుంది. ఒకటి స్పిరిచువల్ ఇవల్యూషన్. ఇవల్యూషన్లో మూడు స్టేజెస్ ఉన్నాయి. ఒకటి స్పిరిచువల్ ఇవల్యూషన్, రెండోది సైకిక్ ఇవల్యూషన్, మూడోది ఫిజికల్ ఇవల్యూషన్. ఇక్కడ ఇవల్యూషన్లో ఫిజికల్ ఇవల్యూషన్ అంటే ఈ పదార్థము శరీరానికి సంబంధించినంత వరకు, మానవ శరీరానికి సంబంధించినంత వరకు ఇవల్యూషన్ అక్కడికి ఫుల్, ఇంక ఇక్కడ నుంచి ఫర్దర్గా డెవలప్ అయ్యేది ఏం లేదు. స్పిరిచువల్ ఇవల్యూషన్ అంటే ఆత్మకి అభివృద్ధి కాకపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. మరి స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అసలు స్పిరిచువల్ ఇవల్యూషన్ అంటే ఏంటి, అది ఇంకో క్లాస్లో చెప్పుకుందాం. ఇవాళకి సైకిక్ ఇవల్యూషన్ గురించి మాట్లాడుకుంటాం. సైకిక్ ఇవల్యూషన్ అంటేనే మనలో యోగ శక్తికి సంబంధించి, మనలో యోగ శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ యోగ, దానికి సంబంధించినవంతా సైకిక్ అని చెప్పచ్చు. మనస్సుకి సంబంధించినవి అని చెప్పచ్చు. మన ధర్మాలన్నీ శక్తులన్నీ కూడా మనస్సులోనే ఉంటాయి. మనస్సే సవిత అని చెప్పుకున్నాం కదా. సవిత అంటే సమస్తం దేని నుంచి వస్తుందో అదే సవిత. అలాగే మనస్సులోంచే అన్నీ వస్తాయి, ఇంక దేంట్లోంచి కాదు. కాబట్టి ఆల్రెడీ నడుస్తున్న భగవంతుడు అని చెప్పి ఒకళ్ళని ఇద్దరిని అంటాం కాదు, ప్రతివాడు నడుస్తున్న భగవంతుడే, పడుకున్న భగవంతుడే, కూర్చున్న భగవంతుడే, మాట్లాడుతున్న భగవంతుడే. మనం అలా చూడడం అది ప్రాబ్లం. ఇంకొకళ్ళు చూడటం కాదు, ముందర మనం మనమే అనుకోవాలగా. ఆ భగవంతుడు ఈ శరీరాన్ని దాల్చి ఉన్నాడు. ఈ శరీరానికి ఒక పేరు పెట్టారు, ఆ పేరే తేజ, ఆ పేరే లేక ఎంఎస్ఆర్ ప్రసాద్, ఆ పేరే సీతారాం, అలా అనుకుంటున్నావా? లేదండి, భగవంతుడు వేరుగా ఉన్నాడు, నేను వేరు. మనకేంటంటే ఎంతసేపు ఇంకోటి నువ్వు అది నువ్వు ఇది అంటాం తప్ప మనం ఏంటి అంటే మేము నేను నేనే, నేను నేను కాదు, నేను అనే భావన కూడా భగవంతుడే. అలాగే ఆ భగవంతుడే ఈ సృష్టి అంతా చేసినప్పుడు, ఈ సృష్టి మొత్తం ఉన్నదే భగవంతుడు అన్నప్పుడు ఎక్కడో ఎందుకు ఉంటాడు, నువ్వు ఏ శరీరంలో అయితే ఉన్నా ఈ శరీరం కూడా భగవంతుడే కదా, ఆయనదే కదా ఈ రూపం కూడా, అలా ఎందుకు గుర్తుపెట్టుకో మనల్ని మనం 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 ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఈ శరీర రూపంలో భగవంతుడు ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలో తెలుస్తుంది. ఏం చేయాలండి, నాకు ఏం తోచట్లేదు, చాలా మంచి పనులు చాలా ఉన్నాయి కానీ ఏది తీసుకోవాలి, ఇంకొకటి వచ్చి చెప్తే బాగుండు, ఇప్పుడు గురువు గారు వచ్చి చెప్తే నేను చేసేస్తాను, చెప్పినప్పుడు ఏమో చేయలేదు, ఇప్పుడు చెప్పేస్తే బాగుండు, ఎవరన్నా వచ్చాయి అంటే ఎలాగా. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరికన్నా అనిపించినప్పుడు మనం అడ్డ ముందు నుంచి మనం ఒకసారి చూసుకోవాలి. చూసుకుని ఓహో ఈ ఆకారంలో ఈ రకంగా భగవంతుడే ఉన్నాడు అని ధ్యానం చేసుకోవాలి. చేసుకుంటేప్పుడు మనం ఏం చేయాలో తెలుసు. ఈ శరీరమే కాదు, ఈ శరీరంలో పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అవన్నీ కూడా సత్వ రజస్తమో గుణాలని సృష్టి మొత్తం మొదట్లో ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో సూక్ష్మ గాయత్రి అంటారు గురువు గారు, దాని నుంచే వచ్చే మనలో అహంకారం కానీ, తన్మాత్రలు కానీ, పంచకర్మేంద్రియాలు కానీ, పంచ జ్ఞానేంద్రియాలు కానీ, ఓ సత్వం నుంచి కొన్ని వస్తాయి, రజస్సు నుంచి కొన్ని వస్తాయి, తమస్సు నుంచి కొన్ని వస్తాయి. ఇవన్నీ కూడా ఆ మూడు కూడా భగవంతుడి నుంచి వచ్చాయి. కాబట్టి మనలో ఉన్న కర్మేంద్రియాలు, మనలో ఉన్న జ్ఞానేంద్రియాలు, మనకు ఉన్న, మనలో కాదు, మనకి ఇచ్చిన జ్ఞానేంద్రియాలు, మనకి ఇచ్చిన కర్మేంద్రియాలు, మనకి ఇచ్చిన ప్రాణం, మనకి ఇచ్చిన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవంతా కూడా భగవంతుడే, ఇప్పుడు కాదు అని ముందర మనకు గుర్తుండాలి. సరే, మనకు బాగా గుర్తు ఉంటే ఎదురుకుండా కనిపించిన వాడు కూడా ఇలాగే ఉన్నాడని గుర్తు తెచ్చుకోవాలి. అంతే తప్ప నేనే వాడు కాదు అనకూడదు. మళ్ళీ నేనే వాడు కాదంటే మనం రావణాసురుడు, కంసుడు అయిపోతాం. అలాంటి పనులు చేయకూడదు. ఇక్కడ ఎలాగైతే భగవంతుడు ఇవన్నీ ఏర్పరిచాడు, అక్కడ కూడా అలాగే ఏర్పరిచాడు. అలాంటి దృష్టి రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే సైకిక్ ఇవల్యూషన్, మన మనస్సు అనేది వికసించటం మొదలైంది. మనస్సు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది, అటు ఇటు ఇటు పరిగెత్తు. మనస్సు చంచలంగా ఎందుకు ఉంటుంది? దానికి అది ఆ లక్షణం ఎందుకుంది? అసలు మనస్సు స్థిరంగా ఉండొచ్చు కదా. కృష్ణుడు ఒక చోట చెప్తాడు, ఎక్కడైతే గాలి లేని చోట దీపం ఉన్నట్టు, గాలి లేని చోట దీపం పెట్టామనుకోండి, వెలుగుతుందా మారిపోతుందా? అసలు ఎవరన్నా గాలి లేని చోట దీపం పెట్టాము మనం ఇప్పటివరకు? అంటే గాలి లేని చోట కూడా ఉందా? మనకు తెలుసా అసలు గాలి లేని చోటు ఉంది? గాలి లేని చోటు అనేది ఒక ఒక బ్లైండ్ అంటాం. బ్లైండ్ అంటే ఏంటి? అసలు చెప్పదలుచుకుంది కాకుండా వేరే చెప్పటం. అదొక పొడుపు కథ లాంటిది. గాలి లేని చోటు ఉండదు, కానీ గాలి లేని చోటు ఉంటుంది. ఎలా ఉంటుంది? వాక్యూమ్. వాక్యూమ్లో ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఇలాంటి వాళ్ళకి, పెద్ద పెద్ద వరల్డ్ వైడ్ కంపెనీలు కదా, వాళ్ళకు ఒక ఛాంబర్ ఉంటుంది, వాక్యూమ్ ఛాంబర్. అక్కడ ఏం చేసినా ఏం వినిపించు, దాంట్లో ఎంతసేపు ఉండగలరు అని పరీక్ష చేస్తే కొన్ని నిమిషాలు కూడా ఉండలేదు దాంట్లో. మనమైనా సరే నిశ్శబ్దంగా తయారు చేసుకుని, సౌండ్ ప్రూఫ్ చేసుకుని, ఒక గదిలో కూర్చుని కొన్ని క్షణాలు కూర్చుని బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే అసలైన శబ్దం వినపడదు, అసలైన ఏమి ఉందో తెలుస్తుంది. ఇక్కడ మనం గాలి అని ఏది మాట్లాడుకుంటున్నాము, ఎక్కడ గాలి లేదో అక్కడ వెలుగు ఎలా ఉంటుందో అలా ఉండాలి నిశ్చలంగా అని చెప్తున్నారంటే, మనకు ఎప్పుడూ చూసే కొన్ని కొన్ని ప్రకృతిలోని శక్తులు ఉన్నాయి, వాటి గురించి కొంచెం చెప్పుకుంటే ఇది బాగా అర్థమవుతుంది. దాంట్లో మొదటిది ఏంటంటే, ఇప్పుడు స్టీమ్ రావాలనుకోండి, అంటే స్టీమ్ ఇంజిన్ కనిపెట్టాడు ఒక ఆయన, కనిపెట్టినప్పుడు ఇంకా రైళ్ళు అవి ట్రాన్స్పోర్టేషన్ బ్రహ్మాండం తిరిగి, అది ఎలా కనిపెట్టాడు? నీళ్ళని వేడి చేస్తే స్టీమ్ వచ్చింది. అక్కడ ఏమేమి ఉన్నాయి? వేడి చేయడానికి అగ్ని ఉంది, వేడి చేయించుకుని నీళ్లు ఉన్నాయి, ఈ రెండింటి వల్ల వాయువు వచ్చింది. అలాగా ఈ సృష్టి మొత్తంలో కూడా సూర్యుడు అనేవాడు అగ్ని, సూర్యుడు అగ్ని ప్రచండంగా మండిపోతుంది ఎన్నో కొన్ని వేల ఒక లక్ష కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చే కాస్త వేడి పెరిగితే ఒక డిగ్రీ మనకు నేల మీద నడుస్తున్నా లేదా బండి మీద వెళ్తుందో చూరును కావాలి కాలుతాయి. అలాగే నీరు, ఈ నీరుకి గుర్తెవరు? చంద్రుడు. అటు చంద్రుడు, ఇటు సూర్యుడు, వీళ్ళిద్దరి వల్ల ఇంకొకటి ఏమవుతుందంటే మూడోది వాయువు. ఈ మూడు మనకు ముఖ్యమైన దేవతలు, సూర్యుడు, చంద్రుడు, వాయువు. వాయువు అంటేనే ఎప్పుడు అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉంటుంది, కాబట్టి మనస్సు న్యాచురల్గా కదులుతుంది. ఎందుకు? అది వాయువు యొక్క అంశం కాబట్టి. వాయువు యొక్క అంశం మనకు మనస్సు. అందుకనే మనం గాలి పీలుస్తూ గాలి వదులుతూ ఉంటే మన మనస్సు పనిచేస్తూ ఉంటుంది. మనస్సు పనిచేయకుండా చెయ్యాలంటే గాలి పీల్చడం, గాలి వదలటం అనేది ఆగిపోతే ఆటోమేటిక్గా మనస్సు ఆగిపోతుంది. అంటే గాలి లేని చోట అనేది ఇప్పుడు అర్థం, అంటే మనస్సు లేని చోట అని అర్థం అనమాట. గాలి లేని చోట పెట్టిన దీపంలాగా అలా గుండ్రంగా వెలుగుతూ ఉంటుంది. భగవద్గీత మన వాళ్ళందరూ చదవాలి, వాళ్ళందరూ రోజు భగవద్గీత కాసేపు చదువుకోవాలి. దాంట్లో ఎక్కడెక్కడ ఏం చెప్తారు, ఎలా చెప్తారు, అప్పుడు ఏమవుతుందంటే మనం వాయువే మనస్సుగా ఉంటుంది కాబట్టి, వాయువు ఆగిపోతే అంటే బ్రెత్ ఆగిపోతే, మన శ్వాస ప్రశ్వాసలు ఆగిపోతే మనస్సు ఆగిపోతుంది. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఒక వెలుగు మనలో పుడుతుంది, ఆ వెలుగు అనమాట అలా ఉంటుందని చెప్తాడు కృష్ణుడు. ఇదంతా ఎందుకు? ఇదంతా ఎందుకంటే ఈ ఇవల్యూషన్లో ముందరికి వెళ్ళటానికి సైకిక్ ఇవల్యూషన్ ఏదైతే ఉందో మనసుకి సంబంధించిన ఈ ఇవల్యూషన్ అంతా అలా అలా వెళ్ళటానికి ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనస్సు నిశ్చలంగా ఉండదు. ఎప్పుడైతే పీల్చే గాలి వదిలే గాలి ఆగిపోయేవో అది ఎంట్రన్స్ అనమాట, అదేదో అచీవ్ అయిపోయినట్టు కాదు, అది సైలెన్స్. అంటే సైలెన్స్లోకి ప్రవేశించామంటే, మౌనంలోకి ప్రవేశించామంటే మనకు శ్వాస ఆగిపోతుంది. ఈ శ్వాస ఆగిపోవటం మౌనంలోకి ప్రవేశించడం ఎందుకండి బాబు ఇవన్నీ మాకు అంటే, ఇక్కడ దానికి ఆన్సర్ ఉంటుంది. అదేంటంటే ద రియల్ డిసైపుల్షిప్ టేక్స్ ప్లేస్ ఇన్ సైలెన్స్. The real discipleship takes place in silence. That is mental silence. It is the silence is an attitude of life. Manaku jeevitham meeda manakunna avagahana, jeevitham meeda manakunna abhiprayam edaithe undo, ee attitude tho manam jeevisthunnam ane daniki gurtu edi maunamu. ఒకసారి మౌనంలోకి వెళ్ళామంటే మనం అప్పుడు గురువు రెడీగా ఉంటుంది, చెప్పమని పట్టుకుంటాడు. అంతవరకు గురువు చూస్తూ ఉంటాడు. గురువు గారు భలే చెప్తారు ధ్యానం గురించి. ఎలక అలా కదులుతుంది, పిల్లి ఉంటుంది, పిల్లి ఎలక మీద దూకి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి అప్పుడు పిల్లి ఎలా కూర్చుంటుంది చూడండి అంటారు. అది ధ్యానం అంటే మనం ఎప్పుడన్నా పిల్లి ఎలకను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం, చూసా చూస్తే ఓకే, చూడకపోతే యూట్యూబ్లో చూడొచ్చు. ఇలాంటి వెళ్ళి సరదాగా పెడతారండి, అది ఇలా కాళ్ళు పెట్టింది ఇలా చూస్తుంది, ఒక్కసారిగా దూకుతుంది. సినిమాల్లో కూడా చూపించవచ్చు పులి మేక మీద దూకటం ఇలా సేమ్. అదంతా ఎందుకు అంటే మన మనస్సు ఎప్పుడైతే ఆగిపోతుంది ఆ ధ్యానం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నదే ధీమహి అంటే ధ్యానం గురించి. ఆ ధీమహి ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తామో అప్పుడు మన మనస్సు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా శాంత స్థితిలో వస్తుంది. శివం శాంతం అద్వైతం, అది భగవంతుడికి ఉన్న ఒక అసలైన లక్షణం. శివం శాంతం అద్వైతం, మాండుక్యోపనిషత్తులో మాస్టర్ చెప్పారు దీని వ్యాఖ్యానం. ఆ స్థితి ఏదైతే ఉందో శివం శాంతం అద్వైతం అనే స్థితికి రావాలనుకోండి, ఈ మౌనంలోకి వెళ్ళాలి. మౌనంలోకి వెళ్ళడానికి ఏ ఒడ్డు పడతాయి కూడా తెలుసుకుంటే మౌనంలోకి వెళ్ళగలం. మౌనంలోకి వెళ్ళడానికి ఏ ఒడ్డు పడతాయి? కోరికలు అడ్డుపడతాయి. కాబట్టి కోరికలు ఉన్నవాళ్ళు మౌనంలోకి వెళ్ళలేరు. చాలా ట్రై చేస్తున్నామండి మౌనం అంటే ఏంటి, అసలు మౌనం ఎందుకు అని సాగరీసేవాళ్ళు. మౌనం ఎందుకు అని అడుగుతాడు. మౌనం ఎందుకు అంటే కోరికలు ఉన్నవాళ్ళకి రాదు అందుకు. కోరికలు అన్ని తీర్చిన తర్వాత అప్పుడు మౌనం వస్తుంది అన్నాం అనుకోండి, అప్పటికి తీరవు మరి ఇంకెలాగా. కాబట్టి ఎక్కడో ఒక చోట ఇది ఇంతే, ఎంతకాలం పట్టుకు వెళ్ళండి ఇంతే అని మనకే మనకు అనిపించాలి. అక్క వాళ్ళు చెప్తే ఎక్కడ ఇది నీకు తెలియదు, నువ్వు ఇందుకోసమే కూర్చో, నువ్వేమైనా సరే మౌనం సాధన చేయాల్సిందే అని ఓ రోజు చెవులు జోరీగలాగా పోరేమనుకోండి, ఓ రోజు ఒళ్ళు మండి మనం కొడతాడు వాడు. ఎందుకంటే వాడికి తెలియాలి అది, మనం చెప్తే ఎక్కడ. మరి ఇంకెలాగా గురువుల బాధ అంతా అది ఎవరికి వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల పద్ధతుల ద్వారా వీళ్ళకి ఎలాగన్నా తెలియచెప్పాలి, బాబు పాపం వీళ్ళు ఉద్ధరించాలి ఎలాగన్నా సరే అనుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీకు ఈ బాధ తీసేస్తాను నా దగ్గరకు వస్తే, నీకు కష్టం పోతుంది నీకు, లేదా ఇంకేదో పేడ ఉంటే తొలగించేస్తాను, నీకు ఏమన్నా లోటుపాట్లు ఉంటే తీరుస్తాను, ఇలాంటి వరాలు బోల్డిస్తాను. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు గురువులు అంటే, ఎలాగొలాగ మనల్ని కోరికలు అనే విషవలయం నుంచి బయటపడేస్తే వీళ్ళు జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే మౌనంలోకి వెళ్తారు అని. మూడు శరీరాలు ధ్యానం ఇచ్చారు, జ్యోతి అవతరణ ధ్యానం ఇచ్చారు, ఇంకా సాయంత్రం కూడా చేసే లయ యోగం ఇచ్చారు. ఏ ఒక్క యోగం అన్నా అంటుకుందా, ఎంతమందికి అంటుకుంది అంటే అది ఆయనకే తెలియాలి, ఇచ్చిన ఆయనకి. పరమ పూజ గురుదేవులకు తెలుసు ఎవరెవరు అంటించుకోగలిగారు, అంటించుకుని ముందరగెలుస్తారు, మిగతా వాళ్ళ పక్క వాళ్ళకి తెలియదు. కానీ ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి ఉంది, ఈ కోరిక ఉంది నాకు ఇది తీరితే బాగుండు అనుకున్నంతసేపు అది అడ్డుపడుతూ ఉంటుంది. ఆ కోరికతోటి ఇది చేయకూడదు, అది కోరికలు లేకుండా. నాకు ఇదో, మాకు ఒక ఎకనామిక్స్ హెడ్ వచ్చేవాడు బీకాన్లో, ఆయన అనేవాడు కోరికలు లేకుండా ఉండటం అనేది అబ్సర్డ్. మోక్షం కావాలి అని ధ్యానం చేసుకునే ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, అది కూడా కోరికే కదా అని ప్రశ్న వేసేవాడు అప్పుడు మాకు. మోక్షము కావాలి అనుకోవటం కోరికే కదా అని ఆయన చెప్పింది. అయితే మోక్షం కావాలనుకోవడం కోరికే, కానీ మనం ఎందుకు ఇదంతా చేస్తున్నాము, అసలు ఈ భూమి మీద ఇదంతా ఎందుకు జరుగుతుంది, దీనికి ఎండ్ ఏంటి, లాజికల్ ఎండ్, ఇవన్నీ తెలుసుకోవాలని ప్రయత్నం అటుకు కోరిక కాదు. ప్రయత్నం వేరు, కోరిక వేరు. కోరిక కోరిక అంటే ఏంటి, ఒక మన సాటిస్ఫాక్షన్ కోసం ఒక దాన్ని సంపాదించుకోవడం అంతవరకే. దానివల్ల అవతల వాళ్ళకి ఏమవుతుంది, ఇవతల వాళ్ళకి ఏమవుతుంది, ఇవేమి మనకు అనవసరం కాదు. అలాగా మోక్షం అనేది దానికి సంబంధించింది కాదు. అది తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే తను ఏం చెయ్యాలో కర్తవ్యం తెలుస్తుంది, తను ఎవరెవరికి ఏం చేసి పెట్టాలో ఆ బాధ్యత తెలుస్తుంది. మనం బాధ్యతల్ని తెలుసుకుని వాటిని నిర్వర్తించడానికి, మన కర్తవ్యాన్ని సరిగ్గా చెయ్యటానికి మనకు ధ్యానం తప్ప ఇక్కడి నుంచి తప్పించుకుని పోవడానికి కాదు. నేను అడవుల్లోనూ లేదా హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేసుకోవడం బాగుంటుంది అని భ్రమ ఉండకూడదు. వాళ్ళకి మనకంటే ఎక్కువ తలనొప్పులు ఉంటాయి. ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవరు కొంపలు అండించేస్తాడు, వాటి నుంచి ఎలాగ సమాజాన్ని, ఈ భారతదేశాన్ని, లేకపోతే మొత్తం భూగోళాన్ని ఎలా రక్షించాలి. రేపు ట్రంప్ అని ఆయన ఒక ఆయన అమెరికాకి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఆయన చేసినప్పటి నుంచి ఎలా ఉంటుంది పరిస్థితి అంతా గమనిస్తూ ఉంటారు. ప్రపంచానికి ఏమేమి అవసరం, ఎకనామిక్స్ అవసరం, ఫైనాన్స్ అవసరం, పాలిటిక్స్ అవసరం, ఇవన్నీ అనవసరం కాదు, ఇవన్నీ అవసరమే. ఇవన్నీ కూడా థర్డ్ రే కిందకు వస్తాయి. థర్డ్ రే ఎవరు, మహాచౌహాన్ ఆయన. ఫస్ట్ రే మాస్టర్ మౌర్య, సెకండ్ రే మాస్టర్ కూటూన్, థర్డ్ రే మహాచౌహాన్. మహాచౌహాన్ అంటే ఆయన ఒక పరమ గురువు, పేర్లు అక్కడ పేరు చెప్పట్లేదు. ఆయన కంట్రోల్లో ఉంటాయి ఇవన్నీ, సైన్స్, ఆర్ట్స్, సివిలైజేషన్, ఇలాంటివన్నీ. ఒక టీచింగ్ సెకండ్ రే కింద ఉంటుంది, గవర్నమెంట్ మళ్ళీ ఫస్ట్ రే కింద ఉంటుంది. గవర్నమెంట్ ఫస్ట్ రే మౌర్యగా చూస్తుంది. ఈ వీళ్ళందరికీ పైన హెడ్గా సనత్ కుమారులు చూస్తుంటారు. మొత్తం ప్రపంచం మీద ఏ మూల ఏం జరుగుతుంది, ఎక్కడన్నా అక్కర్లేని జరుగుతున్నాయి, వీటి వల్ల పర్యవసానం ఏంటి, కరెక్ట్గా ఇవల్యూషన్ వీడి పనికి వస్తారు, అలాంటి అయితే ఉంచుతారు, లేకపోతే వాళ్ళని తీసేస్తారు. అంతే రాత్రికి తెల్లారు లేచేసేప్పటికి అప్పటి వరకు బ్రహ్మాండంగా ఉన్న గవర్నమెంట్ తప్పని పడిపోతుంది. ఇవన్నీ కూడా ఇన్నర్ గవర్నమెంట్లో వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇది ఎవరైతే వీటి గురించి తెలుసుకుని దీంట్లో మనం ఒక యూస్ఫుల్ పార్ట్, గురువుల చేతిలో ఉపకరణంగా నేను పనిచేయాలి అని మనసారా కోరుకుంటున్నారు, వాళ్ళ వైపు చూస్తారు గురువులు. చూసి ఎస్ వీడు మనకు పనికొస్తాడు, వీడి వల్ల ప్రపంచానికి ఉపయోగం ఉన్నది అని అనుకున్నప్పుడు మౌనంలోకి ఎలా వెళ్ళాలి, మిల్మిల్లిగా మిల్మిల్లిగా తోస్తారన్నమాట. మిల్మిల్లిగా తోయటం అనేది గురువులు ఏ హెడ్ కింద అంటే ఫస్ట్ రే వాళ్ళైనా, సెకండ్ రే అయినా, థర్డ్ రే, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ రేస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ శిష్యుల్ని యజ్ఞం ద్వారా కానీ, భజన ద్వారా కానీ, లేకపోతే ఒక ధ్యానం ద్వారా కానీ, లేకపోతే సోషల్ వర్క్ చేసుకుంటూ దాని ద్వారా మౌనంలోకి ఎలా వెళ్ళచ్చు. సత్యసాయిబాబా గారు భజనలు చేస్తే చాలా మంది చేస్తారు. అంత అయిపోయిన తర్వాత అట్లీస్ట్ కదలకుండా ఒక 10 నిమిషాలు కూర్చుంటే తెలుస్తుంది ఆ భజన ఎఫెక్ట్ ఏంటి. గబగబా అందరు ప్రసాదాలు తీసుకుని చకచకచకా లేచి వెళ్ళిపోతారు. అన్ని చోట్ల అలా జరుగుతుందో లేదో నాకు తెలియదు, నేను చూసినవి. కానీ పర్టికులర్గా గమనిస్తే బ్రహ్మాండమైన ఎఫెక్ట్ ఉంటుంది. అలా ఇలా కాదు, భజన ఒక గంట సేపు చేస్తారనుకోండి, ఆ తర్వాత చిట్టు చివరి 10 నిమిషాలు కామ్గా ఉండదు. అప్పుడు హారతి ఇస్తే చాలా చాలా వచ్చిన వాళ్ళందరికీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మౌనంలోకి తీసుకువెళ్తారు అలా భజన. అలాగే సెయింట్ జెర్మైన్ అని మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. వైలెట్ ఫ్లేమ్ సెవెంత్ రేకి సంబంధించిన గురువు ఆయన, సెవెంత్ రేకి సంబంధించిన మాస్టర్ సెయింట్ జెర్మైన్. ఆయన వైలెట్ ఫ్లేమ్ ఎందుకు ఇచ్చాడండి, మౌనంలోకి వెళ్ళడానికి. గ్రేట్ గ్రాండ్ సైలెన్స్ అంటాడు ఆయన. గ్రేట్ గ్రాండ్ సైలెన్స్ లోకి మనం వైలెట్ ట్రీ తీసుకెళ్ళి, అలాగా ఏదైనా సరే మాస్టర్ గారు ప్రేయర్ చేస్తాం, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన అంతర్ముఖం అయ్యి మన లోపల ఛాంబర్ ఏదైతే ఉందో అదే ఇన్నర్ ఛాంబర్, హృదయ గుహలోకి వెళ్తాం. బుద్ధి గుహ, హృదయ గుహ కాదు, బుద్ధి గుహలో హృదయం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్న భగవంతుడి నుంచి వచ్చే ఓంకారాన్ని వింటాం. అలాగా ప్రతి గురువు కూడా ఎవరైతే మౌనంగా ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. మన వైపు నుంచి సంసిద్ధత ఏంటంటే, ద డిసైపుల్షిప్ ఇన్ న్యూ ఏజ్ అనే దాంట్లో పరమ గురువులు ఏం చెప్తున్నారంటే, నువ్వు మౌనంలోకి వెళ్ళు మాస్టర్, అందుకనే నిరంతర గురు సాన్నిధ్య శిబిరం అని పెట్టి మౌనంగా ఉండండి అన్నారు. అక్కడికి వచ్చి ప్రతివాడు అడగడం, మాస్టర్ మౌనంగా ఎందుకు ఉండాలంటారు అని. ఇంకో గంట సేపు డిస్కషన్, ఇంకేముంది అయిపోతుంది. ఇంకొకటి వస్తాడు, మాట్లాడకుండా ఉంటే ఏమొచ్చుంది మాస్టర్, మీరు చెప్తుంది చెప్తుంటేనే అర్థం కావట్లేదు, ఇంకా మౌనంగా ఉంటే ఏమర్థం. ఇలాగా ఏ పర్పస్ తోటైతే ఆయన మౌనం పెట్టారు దాన్ని డిఫీట్ చేస్తూ ప్రతివాడు వచ్చి అడగడు. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఓ వీళ్ళకి మౌనం అక్కలేదు, యూస్లెస్ ఫెలోస్ పైకి మటుకు అంటారు. అలాగే యూస్లెస్ ఫెలోస్ అంటారు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్కి యూస్లెస్ ఫెలో, అంతవరకు రైట్. మిగతా వాటిలో మనకు వస్తారు కదా అలా వాడుకుందాం అనుకుంటారు. సో ఇదంతా మనం తెలుసుకునేది ఏంటంటే, ఈ ధీమహి అంటే ధారణ చేయడం, ఏం ధారణ చేస్తాం మనం, సంకల్పం, ఒక సంకల్పం తీసుకుని ఆ సంకల్పానికి తగ్గదాన్ని మనం మనసులో మళ్ళీ 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 మనసు అటు ఇటు చెదిరిపోకుండా ఒకే ఒక దాని మీద మనం దృష్టి ఉంచుతాం, మన మనసును ఉంచుతాం. సత్యాన్నాస్తి పరోధర్మ అని సీక్రెట్ డాక్టర్లో మొట్టమొదటి నుంచి ఉంది. సత్యం అంటే ఎవరు, కోట సత్యం లేదా మనుషుల మీద కాదు, సత్యం అంటే భగవంతుడు, భగవంతుడి మీదే దృష్టి ఉంటాడు. మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, అన్ని రూపాలు ఆయనవే. అది బతుకున్న అంటే ప్రాణం ఉన్న వస్తువు అయినా ప్రాణం లేనిదైనా ఏదైనా భగవంతుడే అనే దృష్టి మనకు ఉన్నది, అది ధ్యానం అంటే. అంటే ఆయన కళ్ళు మూసుకుని గంటల గంటలా కూర్చుని ఉండిపోవటమే కాదు, కళ్ళు తెరుచుకున్నప్పుడు కూడా మనకు కనిపిస్తున్న ప్రతి వస్తువు, తుడుచుకునే తువాలు, పళ్ళు తవ్వుకుంటున్న బ్రష్, నాలుగు గీసుకునే టంక్లెంత్, ఆ టూత్ పేస్ట్, అలాగే ఇంట్లో తుడుచుకునే చీపురు, మనం అసహించుకునే కొన్ని ఉంటాయి అవి జంతువులు, ఈ ఇవన్నీ కూడా ఆయనే. మనం అసహించుకుంటున్నాం తప్ప అక్కడ అసహ్యం అంటూ ఏముండదు. ద మిస్టేక్ ఈజ్ ఇన్ అవర్ సైడ్, అది తీసి పక్కన పెట్టి ప్రతిదీ ఆయనే, ప్రతిదీ భగవంతుడే, ప్రతి రూపము భగవంతుడి రూపమే, విశ్వం విష్ణువు. ఇది ధ్యానంలో ఉంచుకోవాలి. ధ్యానం అంటే గాయత్రి మంత్రం చేయటం, ఇంకేముంది మూడు శరీరాలు ధ్యానం చేయటం, ఇవే కాదు, కళ్ళు తెరిచి చేసే ధ్యానం ఇది. కళ్ళు తెరిచి చేసే ధ్యానంలో అన్ని రూపాల్లో ఆయన్నే చూడాలి, ఎందుకంటే అన్ని రూపాలు ఆయనే కాబట్టి. గాయత్రి మంత్రంలో మూడు ఉన్నాయి, తత్ సవితృవరేణ్యం భర్గో దేవస్థితి ప్రచోదయం, ఆ భగవంతుడు శ్రేష్ఠుడు వరేణ్యుడు ఆయన సవిత, అన్ని ఆయనే, అన్ని ఆయనలోంచి వస్తాయి. కాబట్టి మనం చూస్తున్నవన్నీ కూడా ఆయనలోంచి వచ్చినాయి కదా, మనం కొత్తగా వేరే చోట నుంచి ఎక్కడి నుంచి రావట్లేదు కదా. సవిత మనకు కరెక్ట్గా అర్థమైతే, మనం ఏది చూస్తున్నా అదంతా ఆయనలోంచి వచ్చిందని గుర్తుపెట్టుకుంటే అది ఆయనే అని గుర్తుంటుంది. అది మొదటి. భర్గో దేవస్య ధీమహి, ఆయన మా బుద్ధులు ఎవరైతే భర్గ తేజస్సు ఏదైతే ఉందో ఆయనది, భర్గో దేవస్య ఆనందాన్ని ఇచ్చేవాడు, ధీమహి నేను ధారణ చేస్తున్నాను. అంటే అప్పుడు ఏమైంది, మనం రెండో స్టెప్లో ఈ కనిపించే మనుషులు, కనిపించే జంతువులు, కనిపించే వృక్షాలు, కనిపించే ఖనిజాలు, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి. నిజంగా ఆనందం ఇస్తాయా? మీరు ఎవరైనా సరే మిమ్మల్ని మీరు ఏదన్నా ఒకటి రెండు సంఘటనలు మీరు గుర్తు తెచ్చుకుని వాటి ఎండ్ రిజల్ట్ ఏంటో తెలుసుకోండి, ట్రై చేయండి. చేస్తే ప్రతిదీ కూడా ఆనందంలోనే లీనమవుతుంది, ఎక్కడా లీనం కావాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడే లీనమవుతుంది, అది ఒక రూలు. అంటే సర్కిల్ అనమాట, సైక్లిక్గా ఉంటాయి. సీక్రెట్ డాక్టర్లో ఒక సిద్ధాంతం ఏంటంటే, ప్రతిదీ సైక్లిక్గా జరుగుతుంది. ఎక్కడ సున్నా గీయటం మొదలెట్టాం అనుకోండి, సపోజ్ ఎక్కడ మొదలెట్టామో మళ్ళీ అది ఎక్కడ ఎండ్ అవుతుంది, అక్కడే ఎండ్ అవుతుంది తప్ప మధ్యలోనూ ఇంకా దానికంటే తర్వాత ఎండ్ కాదు. సో కష్టం అనేది మొదలైంది అనుకోండి, కష్టంలో ఎండ్ అవుతుందా? అప్పుడు కష్టం అనేది మొదలవుతుంది. మనం ఆనందాన్ని నుంచి బయటపడితే అది కష్టం. ఎప్పుడైతే ఆనందాన్ని నుంచి బయటపడ్డామో అప్పుడు కష్టం ఫీల్ అవుతున్నాము. ఈ కష్టం తొలగిపోతే మళ్ళీ ఆనందం, అమ్మయ్యా ఈ కష్టం తీరిపోయిందండి ఇప్పుడు చాలా హాయిగా ఉన్నారు అంటాం. అంత కష్టం అనే మాట పక్కన పెడితే బాగా ఆకలిస్తుంది, ఆ పూట తినడానికి ఏం దొరకలేదు, సాయంత్రం ఎప్పుడో దొరికింది, అప్పుడు అన్నం తిన్నాం, లేకపోతే ఏదో టిఫిన్ చేసి, లేకపోతే ఒక పండు తిన్నాం, లేకపోతే కడుపు నిండా తాగడానికి ఏదో దొరికింది. దొరికితే అప్పుడు ఏమైంది, ఆకలి అనేది ఒక ఆనందం అనే స్థితి నుంచి పక్కకు వచ్చిన స్థితి. దాని నుంచి ఆయన మళ్ళీ ఎప్పుడైతే మనం కడుపు నిండా కొంత తీసుకోవడానికి అవకాశం దొరికిందో అప్పుడు తృప్తి అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనం అమ్మయ్యా కడుపు నిండి ఆనందంగా ఉంది, ఆనందంగా ఉంది అని పైకి అనకపోయినా తృప్తి అనేది ఏదైతే ఉందో అది కూడా ఆయన లక్షణమే, భగవంతుడి లక్షణమే. అలాగే అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం ఎందుకు వస్తుంది? మనం చేసే ఆహారంలో ఉన్న దోషాల వల్ల వస్తుంది. మనం నిత్య వ్యవహారంలో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం వల్ల వస్తుంది. పగలంతా నిద్రపోయి రాత్రి అంతా మేలుకున్నాం రోగం వస్తుంది. ఎందుకంటే సైకిల్ రిఫర్ అవుతుంది కదా, మారిపోతుంది. బాగున్నాయి కదా అని ఒక పచ్చిమిరకాయ బజ్జి రెండో తింటే ఏమవుతుంది, కానీ ఒక డజన్ తినేసి అనుకోండి ఏమవుతుంది, వెంటనే కడుపు నొప్పి వస్తుంది. ఎవరు కడుపు నొప్పి తెచ్చుకున్నారు? ఏమండి నాకు మిరపకాయ బజ్జీలు పడవు అని మనం డాక్టర్ దగ్గర చెప్తాం. మిరపకాయ బజ్జీలు మనకు పడవా, లేకపోతే మనం మిరపకాయ బజ్జీలు ఎక్కువ తినడం వల్ల మనకు అనారోగ్యం వచ్చిందా అని కరెక్ట్గా ఆలోచిస్తే తప్పు మన దగ్గర ఉంటుంది. అంటే ఆ అనారోగ్యం అనే సంఘటన ఏదైతే ఉందో, ఒక పరిస్థితి ఏదైతే ఉందో దానికి ఎవరు కారణం? నువ్వే, నీ కోరికే కారణం. సో కోరిక కారణం అవుతుంది, నువ్వే కారణం అవుతున్నావు, నీ మనస్సే నీ ఇలా చేయిస్తుంది. అవి వినటం వల్ల నీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎక్కువ తిన్నావు కాబట్టి కడుపు నొప్పి వచ్చు. ఇప్పుడు కడుపు నొప్పి తగ్గిపోయింది అమ్మయ్య, బాగుంది. బాగుంది అంటేనే ఆనందంగా ఉంది అని అర్థం. సో మనం ఏది తీసుకున్నా మళ్ళీ ఆనందంలోనే ఎండ్ అవుతుంది. అది గాయత్రి మంత్రంలో రెండో పాదం చెప్తుంది, నువ్వు ఏం చేసినా ఆనందంలోనే ఎండ్ అవుతావు అని చెప్తుంది. దేవస్య ఆనందాన్ని ఇచ్చింది. అలాగే మూడో పాదం ఏం చెప్తుంది, ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే గురువుగారు ఏం చెప్తున్నారంటే, నీ ఆశీర్వచనంతో, నీ యొక్క అండదండలతో, నీ యొక్క మార్గదర్శనంతో నువ్వు నా బుద్ధిని ప్రచోదన చెయ్యి. అంటే మంచి మార్గం వైపు నేను వెళ్ళేటట్టు నాకు బుద్ధిని ప్రసాదించు. ఎప్పుడైతే మనకు బుద్ధి వచ్చింది, ఎలాగా ఇలా తింటే కడుపు నొప్పి వస్తుంది, ఇలా తింటే అనారోగ్యం వస్తుంది, ఇలాగిలా మన చలికాలో ఇష్టం వచ్చినట్టు బాగుంది కదా అని, అలా హిమాలయాల్లో నీళ్ళు వచ్చేస్తే ఏ ఫ్రాస్ట్ బైటో లేకపోతే ఏ జలుబు జ్వరం వచ్చేసేచ్చో ఏదో వచ్చేస్తుంది. సో ఎంత సైట్ సీయింగ్ ఇష్టం ఉన్నా అలాంటి పనులు చేయకూడదు అని అర్థం. అర్థం ఏం చేస్తాం, రెండోసారి అలాంటివి చెయ్యం. చేయక ఏం చేస్తాం, ఎవరన్నా అలాంటి పరిస్థితిలో వెళ్తుంటే ఇదిగో ఈ పరిస్థితుల్లో వెళ్ళారనుకోండి మీకు కూడా అనారోగ్యం వస్తుందని చెప్పే అనుభవం మన దగ్గర ఉంది. అప్పుడు ఏమవుతుంది, మనం ఇంకొకరిని గైడ్ చేయగలుగుతాం. మనకి మనము గైడెన్స్ ఇచ్చుకోగలుగుతున్నాం, ఇంకోళ్ళకి గైడ్ చేయగలుగుతున్నాం. దేవస్య ధీమహైపోయింది కదా, ధియో యోన మా అంతర్బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించు. అది చిన్న 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 స్టేజెస్ నుంచి హయ్యెస్ట్ స్టేజ్ వరకు కూడా ఎప్పుడైతే మనకు దీనివల్ల ఆనందం వస్తుంది అని తెలుస్తుందో దాన్ని అందరికీ పంచడం అనే బాధ్యత మన దగ్గర ఉంటుంది. గాయత్రీ మంత్రం చేయండి, మీకు ఇది జరుగుతుంది అని గురువుగారు చెప్తే, ఓహో ఇది నాకు ఒక్కడికే చెప్పారనమాట, నేను మనం ఒక్కళ్ళని చేసుకోవడం కాదు, దీనివల్ల ఇదిగో నాకు ఇలా జరిగింది, మీకు కూడా జరుగుతుంది, చెయ్యి అని మనం అందరికీ చెప్పాలి. అది సామాజికమైన ఒక బాధ్యత. ఎలాగైతే కార్పొరేట్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్నీ ఏం చేస్తున్నాయి, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏమో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటాయి వాళ్ళు చేస్తుంటారు. అలాగా మానవుడిగా ఉన్నందుకు మనం దేనివల్ల ఆనందం వస్తుందో తెలుసుకుని ఆ ఆనందం కలిగించేది ఏదైతే ఉందో దాన్ని మనం అందరికీ పంచడం అనేది మన బాధ్యత. ఈ బాధ్యతను ఎవరు నెత్తినేసుకుంటారో, ఈ బాధ్యతను ఎవరు భుజాన ఎత్తుకుంటారో అలాంటి వాళ్ళ కోసం గురువులు చూస్తూ ఉంటారు. కాబట్టి బాధ్యత అనేది గురుదేవులు ఇచ్చారు. జిమ్మేదారి, బహాదురి, వఫాదారి, ఇలాగే మొత్తం ఇంకోటి కూర్చురావట్లేదు నాకు, మొత్తం నాలుగు ఇచ్చారు. ఇవి పాటించండి అని చెప్పారు. ఎలాగైతే సేవా ప్రిన్సిపల్ ఇచ్చారో అలాగే ఇది కూడా ఇచ్చారు. ఇలాగ ఇచ్చిన వాళ్ళు శిష్యుడు అవటానికి వాళ్ళకి అర్హత సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. ఇదంతా మనం డిసైబుల్షిప్ ఇన్ న్యూ ఏజ్లో చెప్పుకుంటున్నాం. దానికి ఈ ధీమహి అనేది ఎంత ముఖ్యం మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ రకంగా గాయత్రి మంత్రం ద్వారా భూమిపై స్వర్గావతరణ అనేది ఎంత సులభ సాధ్యము, కష్టం కాదు, కష్టమైన గురువులు ఎప్పుడు చేయమని చెప్పరు. కాబట్టి గాయత్రి గీత ఒకసారి మనం మళ్ళీ బాగా చదువుకుంటే ఎంత విపులంగా దాంట్లో మనకు ఇది ఎంత ఇచ్చారో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంతటితో ఆపేసి ఇప్పుడు మెడిటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. నేను మ్యూట్ చేస్తాను, ఈ రికార్డింగ్ ఆపైన ఇక్కడికి.
అలాగే.